అంటే ఓంకారానికి ప్రణవం అని పేరు. దానికి సూక్ష్మ ప్రణవం, ఓంకారాన్ని సూక్ష్మ ప్రణవం అంటారు, పంచాక్షరి స్థూల ప్రణవం అంటారు. ఓంకారంలో ఏమున్నదో అదే పంచాక్షరిలో ఉందిట. ఓంకారం కేవలం మోక్షదాయకం, పంచాక్షరి భుక్తి ముక్తిదాయకం, రెండును. అది కేవలం ఓంకారం యతులకి మాత్రమే ఇచ్చారు, వాళ్ళకి మోక్షం తప్ప మరో పురుషార్థం లేదు. కానీ గృహస్థులు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి అన్ని పురుషార్థాలు కావాలి. మోక్షం కూడా కావాలన్నా ధర్మార్థ కామముల కోసమే కదా గృహస్థ జీవితం. కనుక గృహస్థుకి కేవలం ప్రణవం కూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. అయితే మోక్షం వాడికి కావాలి గనక ప్రణవ సహితము, ప్రణవరహితమైన ప్రణవశక్తి కలిగిన మంత్రము కావాలి. అందుకే నారాయణ, వాసుదేవ, శివ ఇవన్నీ ప్రణవతత్వాన్ని ఇచ్చేవి గనక ఇవన్నీ కూడా మోక్షకారకములే. వారి వారి అభీష్ట దేవతా ప్రకారంగా ఆయా మంత్రములు పొందవచ్చు. ప్రతి మంత్రానికి శక్తి ఉంది. ప్రస్తుత విషయం మనకు పంచాక్షరి కనుక దాని గురించి చెప్పుకుంటున్నాం. ఇది స్థూల ప్రణవం అని చెప్పబడుతుంటుంది. ఇది భుక్తి ముక్తికరీ విద్య, ఐహికమైన భోగము ఇస్తుంది, మోహంలో పడకుండా ఇస్తుందిట. మనకు కావలసిన సుఖాలన్నీ ఇస్తుంది కానీ మోహంలో పడేది. నేను చెప్పాను కదా అపస్మారం నడిచిన పాదం మనకి మోహంలో పడని భోగాన్ని ఇస్తుంది, భుక్తినిస్తోంది అని. కానీ భుక్తి ముక్తి రెండు ఇవ్వగలదు పంచాక్షరి. అలానే పంచాక్షరి మహిమను ఇందులో ఉగ్గడిస్తూ ఉన్నాడు అపయ దీక్షితుల వారు. ముందుగా ప్రణవాన్ని చెప్తున్నారు. ఇక్కడ మీరు సంప్రదాయాన్ని ఎలా పాటించారు పూర్వీకులు చూడండి. ఒక కవిత్వం బట్టి ఇది నేటిదా నాటిదా చెప్పివచ్చు. ఎవరైనా కవిత్వాల్లో పాటల్లో కానీ ఓంకారం బీజాక్షరాలు కానీ రాశారంటే వాళ్ళకి సంప్రదాయం తెలియదు అని అర్థం. సంప్రదాయం తెలిసిన ఏ ఒక్కరూ కూడాను వాళ్ళ కీర్తనల్లో బీజాక్షరాలు రాయలేదు. అన్నమయ్య కీర్తన తీసుకోండి, అష్టాక్షరిని ఒక పాటలో పెడతాడు కానీ నమో నారాయణాయ సమధికానందాయ సర్వేశ్వరాయ మనం పాడేటప్పుడు ఓం అను తర్వాత వాళ్ళు కలిపారే తప్ప అన్నమయ్య రాయలేదు. అంతేకాదు అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో మాకు కలిగే వెంకటేశ మంత్రం అన్నాడు. ఈ పాడేవాళ్ళ మంత్రాలను పాడుతున్నారు, సంప్రదాయం తెలియదు. పాడాలంటే ఆయన రాసేవాడు కదా, ఎందుకు రాయలేదు? మంత్రాలు మననం చేయాల్సినవే తప్ప పాడేవి కావు, తెలుసుకోవాలి. అందుకే పంచాక్షరి కూడా మననం చేయాల్సింది, పాడేది కాదు. అందుకే నమశివాయ అను, కానీ ప్రణవంతో పాడకాలి. ప్రణవంతో ఉంటే జపం చేయాలి. ప్రణవం జప్యమే తప్ప గేయం కాదు. అంటే పాడదగినది కాదు ప్రణవం, జపించవలసింది, ధ్యానించవలసింది. ఇవి తెలియక శాస్త్ర విధిని అతిక్రమించి చేయడం వల్లే అనేక రకాల ఉత్పాతాలు మనం చూస్తున్నాం. శక్తి అంటూ ఉంటే నియమం అంటూ ఉంటుంది, నియమరహితంగా చేయరాదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మహానుభావుడు ఓంకార స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఒక శ్లోకమంతా చెప్పాడు. కానీ ఎక్కడ ఓంకారం చెప్పడు, చెప్తాడు. ఎలా చూడండి, ఆదిస్వరం, ఆ శ్లోకం ఆదిస్వరం తృతీయేన సహితం బిందు సంయుతం ధ్యాయామి హృదయే యోగిధ్యేయం కామిత మోక్షదం అన్నారు. ఇక్కడ యోగులు ఎప్పుడు ధ్యానిస్తారట ప్రణవాన్ని, అది ఎలా అంటిది? ఇక్కడ ఎక్కడైనా మీకు ఓంకార శబ్దం వినబడిందా? లేదు కదా. చూడండి ఏం చూపిస్తున్నాడు, ఆదిస్వరం స్వరముల్లో మొదటిది. స్వరములంటే అకారం నుంచి అమ్మహ వరకు ఉన్న వాటిని స్వరములు అంటారు. అందులో ఆదిస్వరం ఏది? అకారం. తృతీయేన, తృతీయేన అంటే ఆ ఊ మ, ఇది కదా ఆ ఊ మ, ఆ ఈ ఊ మ వస్తుంది. ఓంలో మధ్యలో ఊ, కానీ ఊ ఎక్కడి నుంచి వచ్చింది? అక్షరాల్లో చూడండి, అకార ఇకార ఉకారములు అంతే. ఆ ఈ ఊ అని అంటాం కానీ అందులో మూడే ఆ ఈ ఊ ఉన్నాయి. ఆకి దీర్ఘం పెడితే ఆ అయింది, ఈకి దీర్ఘం పెడితే ఈ అయింది. కానీ నిజానికి అందులో ఉన్న స్వరములు మూడే, అకార ఇకార ఉకారములు. కనుక మూడవ స్వరం ఆదిస్వరం తృతీయేన సహితం, మూడవ దానితో కలుపు ఆదిస్వరాన్ని, అంటే అకారాన్ని ఉకారంతో కలిపి బిందు సంయుతం, బిందు ఉమ్ అంతే. అది అక్ష మకారం కాదు, అది బిందు ఉమ్ అనే నాదం. అది అదొక అనుస్వార ధ్వని వస్తుంది, అందుకే బిందు బతింది. అకారము ఉకారముతో కలిసి బిందువుతో కూడి ఆ బిందువులో నాదం ఉంది కనుక దాన్ని నాద బిందువు అని కూడా అంటారు. అది కలిసింది అక్కడ. అలాంటి అకార ఉకార బిందు సహితమైన శివస్వరూపాన్ని నేను హృదయంలో ధ్యానిస్తున్నాను. అంటే ప్రణవమే శివస్వరూపము. ప్రణవవాచ్య శివ, శివ ప్రణవ వాచక, ప్రణవం శివుణ్ణి తెలియజేస్తుంది. అందుకే వాచక ప్రణవ, ప్రణవవాచ్య శివ, తెలియజేసేది ప్రణవము, తెలియబడేవాడు శివుడు. వాచ్యవాచక యోహ అత్యంత భేదాభావ అన్నారు. ఈ వాచ్యవాచకములకు భేదము లేదు అన్నారు, విశేష భేదము లేదన్నాడు. అంటే ఏదో కొద్దిగుందన్నమాట. ఓంకారం ఆయన చెప్తూ చెప్తూ ఆయన లీనం చేస్తుంది మనకు గనకనే. తన్మాత్ర భేదం, తావన్మాత్ర భేదం అక్కడ. అందుకు ప్రణవం శివస్వరూపం. ఆ ప్రణవశక్తే పంచాక్షరాలు ఉన్నది. ప్రణవంలో స్థూలంగా చూస్తే మూడు భాగములు, అకార ఉకార మకారములు. సూక్ష్మంగా చూస్తే పంచభాగములు, అకార ఉకార మకార బిందునాదములు. ఈ పంచభాగములే నామ శివాయ ఐదక్షరములు. ఈ పంచభాగములే ప్రపంచ హేతువైనటువంటి ఈశ్వరతత్వము. అదే పంచముఖ తత్వము, ఇది పంచాక్షరి తత్వము. ఇలా మొదటిగా ప్రణవాన్ని చెప్పి ఆ తర్వాత 5 శ్లోకములు, ప్రతి శ్లోకానికి ఆది శబ్దము పంచాక్షరిలో అక్షరం. ఇలాగ ఒక్కొక్క శ్లోకానికి పంచాక్షరం ఒక్కొక్క అక్షరంతో రచించారు. మనకి నాగేంద్రహారాయ త్రిలోచన ఎలా ప్రసిద్ధో అలాంటిది ఇక్కడ రచించారు ఆయన. అయితే చిత్రం ఏంటంటే ఇందులో శ్లోకంలో మొదటి పాదంలో మొదటి అక్షరమే కాకుండా అన్ని పాదాల్లో మొదటి అక్షరం ఆ పంచాక్షరుల అక్షరమే పెట్టారు. చూడండి, నజన నీ జన గర్భ నివాసజం నచ నిరంతర సంస్కృతి జమ్మ నయమదూత కృతంచ భయం యతో నవరతం మమ దైవతమీశ్వర. మొత్తం 4 పాదముల్లోనే నకారం వస్తుంది. నజన నీ జన గర్భ నివాసజం, ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి. ఏమంటే నాకు ఇంకా తల్లి ఉండదు, తల్లి కడుపులో ఉండడం ఉండదు అన్నాడు. అంటే మరి నేను పుట్టను, అంత ధైర్యంగా. తత్సంబిక పుట్టుట సున్నా, ఎంత ధైర్యం వచ్చింది అంటే ఒక మంత్రం పుచ్చుకున్నప్పుడు అబ్బా ఇది నాకు లభించింది, నాకేం పర్వాలేదని ధైర్యంగానే వచ్చిందంటే మంత్రం సిద్ధించడం ప్రారంభమయ్యిందని లక్షణం. అంట నేను ఇంత మంత్రం చేస్తున్నాను కానీ ఏముందో అంటే వాడికి మంత్ర సిద్ధి ఇంకా కాలేదు, ప్రారంభం కాలేదు, ఇంకెంత చెయ్యాలో వాడని అర్థం. కనుక ఫలిష్యతీతి విశ్వాస మొదటి సిద్ధి లక్షణం ఏంటంటే అబ్బా ఈ మంత్రం చాలా గొప్పది, నేను తప్పకుండా సిద్ధిని పొందుతాననే శ్రద్ధ కలిగితే అది సిద్ధికి సూచన అన్నారు. శ్రద్ధ కలగలేదంటే సిద్ధికి కూడా డౌటే. అప్పుడు ఏం చేయాలి, వదిలేయమని కాదు, శ్రద్ధ కలగడానికి ఇంకా ఎక్కువ జపం చేయాలి. అక్కడ కొందరు మహాత్ములకి ఆ మంత్రం వస్తూనే సిద్ధి లభిస్తుంది. చైతన్య మహాప్రభు ఆ దివ్యమైనటువంటి గజలోకి వెళ్ళి ఇది విష్ణుపాదం అని చెప్పగానే మూర్చిపోయిట్టాను. మనకు ఆ విష్ణుపాదమా అని అక్కడ దాని మీద కొబ్బరికాయ కొడతాం. ఆయనకు విష్ణుపాదం అంటే విష్ణుపాదం అనే భావన కలిగి తాదాత్మ్యస్థితికి వెళ్ళిపోయాడు. దాని మీద పడిపోబోతున్నాడు, అక్కడ విపరీతమైన జనం ఉంటారు, ఆ పడిపోబోతుంటే ఎవరో పట్టుకున్నట్టండి. అలాంటి తాదాత్మ్యం ఉంటే భగవంతుడి గురువు వస్తాడండి. అక్కడ ఉన్నటువంటి వటవృక్షం దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి కొంచెం సేపు తేరుకున్నాక నీకు మంత్రోపదేశం చేస్తున్నానన్నాడు. ఏమండి ఇతను ఎవడో తెలియదు, పరీక్షించలేదు అంటే విష్ణు పాదమని చెప్తేనే తాదాత్మ్యం చెందాడే, అంతకంటే యోగ్యుడు ఇంకెవడు దొరుకుతారండి మంత్రానికి. అలాంటి యోగ్యుడైన శిష్యుడు దొరకడం గురుగారు అదృష్టం. వెంటనే మహానుభావుడు కృష్ణ మంత్రోపదేశం చేసేట, చేయగానే వెంటనే ముర్చిపోయేట. అంటే ఆ మంత్రం ఆయన చెవిలో వస్తూ ఉంటే అక్షరాలు వచ్చి అనుకోలేదు, కృష్ణుడు లోపలికి వచ్చాడు అనుకున్నాడు అంతే. కనుక మంత్రము భగవంతుని యొక్క శరీరమే, అందుకు ఆ మంత్రం నాకు వచ్చింది, నాకు శివుడు దేవుడయ్యాడు, అందుకు నాకు ధైర్యం అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో భావం ఏంటంటే ఎక్కడ మంత్రం గురించి చెప్పడు పంచాక్షర గురించి, కానీ భావం మాత్రం ధ్వనింపజేస్తాడు. నేరుగా చెప్పేది మాత్రం మమ దైవత మీశ్వర, నాకు ఈశ్వరుడైన శివుడు దేవుడయ్యాడు, అందుకే నా జననీ జన గర్భ నివాసజం, నాకింకా తల్లుల కడుపుల్లో పుట్టేటటువంటి దౌర్భాగ్యము లేదు. నచ నిరంతర సంస్కృతిజం మమ, ఇంకా ఈ ఎడతెగని సంసారం వల్ల కలిగే భయాదులు నాకు లేవు, తర్వాత జన్మలు ఎలాగూ లేవు, ఉన్న ఈ సంసారంలో కూడా నాకు ఏ భయము లేదు. ఎందుకు లేదు, పైగా ఎప్పుడు కూడా బతుకు అయిపోతుంది కదా, సంసారంలో అయితే లేదు కానీ జన్మ అంటే లేదు కానీ దీని ఎండింగ్లో నా యమదూత కృతంచ భయం, చివరికి నాకు యముడు యొక్క బాధ కూడా లేదు, యమదూతల బాధ లేదు. ఎందుకు, అనవరతం మమ దైవతమీశ్వర, ఎప్పుడు నాకు ఈశ్వరుడే దేవుడు గనక, అంటే శివుణ్ణి దేవుడిగా ఎంచుకున్నాక ఇంకా వాడికి మోక్షం లభిస్తుందా లేదా అని సందేహం అక్కర్లేదు అనేటువంటి మాటని ఎంత దృఢంగా చెప్పాడండి. శ్రద్ధ అంటే ఇది. దాని తర్వాత నకారం అయింది కదా, మకారం. మహావీర రుద్రం మనోజాతి రౌద్రం మహీభృత్కుమారి మన పద్మమిత్రం మఖధ్వంసినం సమ్మత శ్రీకరం మన్ మనోమందిరం తమ్ మహాదేవ మీడే మహాదేవ మీడే. మకారం వచ్చింది, ఈ మకారంలో మహాదేవా అని స్మరణ చేశారు. కానీ ఇందులో మకారం ఎలా వచ్చింది చూడండి, మహావీర రుద్రం, ఆయన మహావీరుడైన రుద్రుడు. రుద్రుడు అంటే దుఃఖకారకుడు, ఆనంద ప్రదాత, రెండు అర్థాలు. దుఃఖకారకుడు అని ఒక అర్థము, దుఃఖ నాశకుడు అని రెండు అర్థములు ఉన్నాయి రుద్ర శబ్దానికి. అందుకే మహావీరుడైన రుద్రుడు. ఆ వీరుడైన రుద్రుడు మనోజాతి రౌద్రం. మనోజాతి అంటే మనస్సు నుండి పుట్టినవాడు, అంటే ఎవరు, మన్మథుడు. మన్మధుల పాటి రౌద్రుడైన మహావీరుడైన రుద్రుడు, మన్మధుడు పాటి రౌద్రుడు. ఇక్కడ ఈ భావం చూస్తే మనకేమనిపించింది, ఈయనకి శృంగారము ఇత్యాదివే పట్టవు, ఎందుకంటే వాడిని తగలబెట్టాడు. ఎప్పుడు మహావీరుడుగా రుద్రుడుగానే ఉంటాడు అనిపిస్తుంది కదా, కానీ వెంటనే మహీభృత్ కుమారి మన పద్మమిత్రం. మహీభృత్ కుమారి, మహీభృత్ అంటే పర్వతం, భూధరము, పర్వతరాజు పుత్రి అయినటువంటి అమ్మవారి యొక్క మనస్సు అనే పద్మానికి సూర్యుడు ఈయన అన్నాడు ఇక్కడ. అంటే ఈయన చూడగానే అమ్మవారి మనఃపద్మం వికసిస్తుందట. అందుకే మహీభృత్ కుమారి మనఃపద్మమిత్రం అంటే అటు అంత ఉగ్రుడై మన్మధుణ్ణి తగలబెట్టేసినా ఆ పార్థిదేవి మనస్సును మాత్రం వికసింపజేస్తున్నాడు. అంటే అంత మళ్ళీ అద్భుతమైన ఆ సౌజన్యమైన ప్రసన్నతా లక్షణం కూడా వెంటనే చూపిస్తున్నారు. తర్వాత మఖధ్వంసీనం యజ్ఞధ్వంసకుడు సమ్మత శ్రీకరం. మఖధ్వంసుడు అంటే యజ్ఞమును ధ్వంసం చేసినాడు, మళ్ళీ ఉగ్రత్వం చూపించారు. సమ్మత శ్రీకరం, ఎవరు సమ్మతులో వాళ్ళకి శ్రీకరుడు. మరి అక్కడ ఎందుకు యజ్ఞధ్వంసకుడు అంటే వాడు అసమ్మతి వర్గం. వాడు అసమ్మతి వర్గం అంటే శాస్త్రవాక్యములపై వాడికి సమ్మతి లేదు, సద్బుద్ధి లేదు, గౌరవం లేదు ఎవడికి, దక్షుడికి. అందుకే వాడు ముఖాన్ని ధ్వంసం చేశాడు. సమ్మత శ్రీకరం, ఎవరు తన వైపు ఉన్నారో వాళ్ళకి శ్రీకారం చేశాడు. అంటే ఎవరు శాస్త్రం వైపు ఈశ్వరుడు వైపు ఉన్నారో వారికి శ్రీకరుడు, శాస్త్ర విరుద్ధంగా ఈశ్వర ద్రోహం చేసేవారికి ధ్వంసకుడు. రెండు భావాలు చూపిస్తున్నారు, అటు ఉగ్రత్వం ఇటు ప్రసన్నత, ఈ రెండు భావములను ఇందులో ఆవిష్కరింపజేస్తున్నారు. ఇంకొక అర్థంలో మఖధ్వంసం అన్న మాటకు అర్థం ఏంటంటే కర్మలంపటమును తొలగించువాడు. ఇక్కడ దక్షమఖ అనలేదు, మఖధ్వంసం అన్నారు. అంటే అన్ని యజ్ఞాలకినా అంటే కర్మలంపటత్వమును తొలగించి జ్ఞానమిచ్చువాడు అని అర్థం. అందుకు ఇక్కడ సమ్మత శ్రీకరం అన్నప్పుడు ఇక్కడ ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారికి మోక్షమనే స్త్రీని ఇచ్చువాడు అని పూర్తిగా మన వేదాంత పరంగా అర్థం చెప్పుకోవాలి. ఇటువంటి భగవానుడు మన్మనోమందిరం, నా మనస్సునే మందిరముగా చేసుకున్నటువంటి ఆ మహాదేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మహాదేవ మీడే, ఇక్కడ అమ్మ అయింది కదా. శివేతరాపహంతారం శివ సంధాయనం పరం శివానందకరం శాంతం శివం సేవే నిరంతరం. ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉందండి. పంచాక్షరులు కేవలం శివునికి నమస్కారం అని మాత్రమే అర్థం కాదుట, నకారానికి బోరుడు అర్థాలున్నాయి, మకారానికి బోరుడు అర్థాలున్నాయి. ఒక పంచాక్షరిపై మనం ఉపన్యాసం ఇచ్చుకుంటూ అటు పంచముఖ బ్రహ్మము గురించి చెప్పుకుంటే అది ఒక్కటే వారం రోజులు ఆనందంగా ఆస్వాదించుకుంటూ చెప్పుకోవచ్చు. అంతుందని మాత్రమే ఇప్పుడు చెప్పుకోగలం. అంత విషయం ఉన్నది అక్కడ, సామాన్య విషయం కాదు. పంచాక్షరి భాష్యం రచించారు పద్మపాదాచార్యులు వారు, శంకర భగవత్పాదులు వారి యొక్క ప్రథమ శిష్యులు. పద్మపాదాచార్యులు అద్భుతంగా రాశారు పంచాక్షరి. మొట్టమొదటి జపం చేస్తున్నప్పుట క్రమక్రమంగా మనకి ఆనందం కలుగుతుంది, ఐక్య సుఖాలు లభిస్తుంటాయి. క్రమంగా నీకు జ్ఞానం కలిగి నాలుగు మహావాక్యాల సారం అదే అని తెలుస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మిత్యాదులు అన్నీ అందులో ఉన్నాయి, తత్వమసి ఇవన్నీ అందులోనే ఉన్నాయి. అంత అర్థం చూపించాడు అందులో. అందుకు ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉన్నది. అందుకు ఒక్కొక్క అక్షరాన్ని అనుసంధానం చేసి పండించుకునే పద్ధతి కూడా ఉంది. అది తంత్రశాస్త్రాల్లో అయితే పంచాక్షరిని ఎన్ని రకాల ప్రయోగాలు చెప్తారు. ఆ ప్రయోగాల్లో షి అనే అక్షరం యొక్క ప్రయోజనంకి ఎన్ని మార్లు ఇందులో షికారం వచ్చిందో చూడండి, నాలుగు మార్లు చేశారు. కనుక ఇది ఈ శ్లోకాలను చదివేటప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఎంత గట్టిగా నాలుగు మార్లు పకడ్బందీగా పట్టుకుంటున్నాం మనం. అందుకు ఇందులో షి శబ్దం ఎంత వచ్చిందంటే శివేతరాపహంతారం. ఇదంతా కూడా శివస్వరూపాన్ని చెప్తూ ఉన్నటువంటి పంచాక్షర స్తుతి. శివ ఇతర అపహంతారం, శివమునకు ఇతరము. శివమంటే మంగళం, మంగళమునకు ఇతరం అంటే మంగళము కానిది. అంటే అమంగళమును కూడా అనకూడదుట, అంటే అమంగళం అంట, నెగటివ్ అని అనరు. అది ఎలా అనడంటే శివము కానిది అంటే అశివము అని అర్థం అనమాట. ఆ అశివాన్ని పోగొడతాడు అంటే అమంగళములన్నీ తొలగించువాడు. అది శివేత రాపహంతారం. అమంగళాలు తొలగిస్తే లాభమేముంది, శివ సంధాయనం, మంగళముతో కలుపుతాడు. అమంగళాలు తీసేస్తే లాభం ఉందండి, మంగళం ఇవ్వాలి కదా. కష్టం తీస్తే లాభం ఏంది, సుఖం ఇవ్వాలి కదా. అందుకే శివ సంధాయనం, శివముతో అనుసంధానించువాడు. ఇక్కడ శివశబ్దానికి ఎన్ని అర్థాలున్నా అన్నీ తీసుకోండి. ముఖ్యంగా క్షేమే మోక్షేచ అని చెప్పుకున్నాం కనుక క్షేమాన్ని మోక్షాన్ని కలిగించువాడు. అంతేకాదు శివానందకరం, శివానందమును ఇచ్చువాడు. అది శివానందం, ఇది కావలసింది. మన ఇంద్రియాలతో పొందేవన్నీ జడానందములు, ఇంద్రియాతీతమైన బ్రహ్మానందమే శివానందం. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కనుక లోకంలో ఏ ఆనందమైనా ఇంద్రియాలతోనే పొందుతున్నాం, లేదా ఇంద్రియాలతో అంటిపెట్టుకున్న మనస్సుతో ఊహించుకుని పొందుతున్నాం. కనుక ఇవన్నీ ఇంద్రియానందములే. ఆ మాటకు వస్తే మనస్సు కూడా ఇంద్రియమే. త్రిగుణాతీతమైన బ్రహ్మానందం మాత్రమే శివానందం. కనుక మొట్టమొదటిగా శివసంధాయనం అంటే మంగళములు ఇచ్చువాడని అర్థం చెప్పుకుని, శివానందకరం అంటే మోక్షానందమును ఇచ్చువాడు. ఆ శివానందం ఎలాంటిది అంటే మనం అనుకునే లోకానందాలన్నీ అందులో లవములే. స్వాత్మానందలవి భూత బ్రహ్మాజ్యానంద సంతతి. అలాంటి స్వాత్మానందమే శివానందం. అలాంటి శివానందకరం శాంతం. ఆ శివానందం యొక్క స్వరూపం ఎలాంటిదంటే అది శాంతం, ప్రపంచోపశమం శాంతం అని మాండుక్యోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రం అది. అది శాంతం. అలాంటి శివం సేవే నిరంతరం. అలాంటి శివుణ్ణి నేను నిరంతరం సేవిస్తూ ఉన్నాను. తర్వాత వా వాసుకీశ్వర విభూషిత కంఠం వామభాగ పరిపూరిత బాలం వారణాస్యభిద పట్టణనాథం వామదేవ మధిదైవత మీడే. వాసుకీశ్వర విభూషిత కంఠం, వాసుకి సర్పరాజు, అందుకే ఈశ్వర అని శబ్దం వేశారు. సర్పాల్లో రాజు అనంత వాసుకి అని సర్ప జాతులు, ఆ జాతులు మళ్ళీ శ్రేష్ఠుడైన వాడు ఇతను వాసుకీశ్వరుడు. అతడి చేత విభూషింపబడిన కంఠము గలవాడు, అంటే వాసుకి చుట్టుకున్న కంఠంతో శోభిస్తూ ఉన్నాడు. వామభాగ పరిపూరిత బాలం, బాల జగదంబిక, ఆ తల్లి ముగ్ధ అయినటువంటి జగదంబిక వామభాగంలో ఉన్నది. ఈయనెవడయ్యా అంటే వారణాస్యభిద పట్టణనాథం. నేరుగా ఏదైనా క్షేత్రం పేరు చెప్పారు అంటే శివకర్ణామృతంలో కాశీక్షేత్రం పేరే చెప్పారండి. నేరుగా చిదంబరం కానీ శ్రీశైలం కానీ ఇత్యాదులు ధ్వనింపజేశారు, ధ్వనిప్రాయంగా చెప్పారు. నేరుగా చెప్పింది మాత్రం కాశీ విశ్వేశ్వరుడు గురించి. మొత్తం 3 అధ్యాయాల్లో అధ్యాయానికి కనీసం 1 పర్యాయమో 2 పర్యాయములో కాశీ విశ్వేశ్వరుడు చెప్పారంటే మొత్తానికి శివకర్ణామృత కావ్య నాయకుడు ఎవరు అంటే సర్వదేవతాత్ముడైన కాశీ విశ్వేశ్వరుడు. అందుకే మనం కాశీ విశ్వేశ్వరుడే చెప్తున్నాం. అందుకే వారణాస్యభిద పట్టణనాథం, వారణాసి అనబడే పట్టణానికి నాథుడైన వామదేవుని అధిదైవతమని, ఇక్కడ అధిదైవతం అంటే వారణాసికి అధిదైవమైన వాడు అని చెప్పుకోవచ్చు, సర్వజగత్తికి అధిదైవమైన స్వామి అనే భావం కూడా చెప్పుకోవచ్చు. ఈయన వామదేవుడు, వామదేవ అని పేరు ఆయనకు ప్రసిద్ధి. వామదేవాయనము అంటాం మనం. ఈ వామదేవ అనే మాటకు అనేక అర్థములు ఉన్నాయి. ఒక అర్థం అందమైన వాడు, వామశబ్దానికి అందము అను ఉన్నది. అలాగే లోకంతో ఒకలాగుంటూ ఇంకోలా ఉండేవాడిని వామ అంటారు. అందుకే అందరూ అందాన్ని కోరుకుంటారు, అందానికి విరుద్ధమైనది వామ అని అర్థం కొందరు చెప్తారు, కానీ లోక విరుద్ధముగా ఉండేదాన్ని వామము. ఇదొకటి అర్థం చూపిస్తారు, లోక విరుద్ధమైనది. ఎందుకంటే యోగీశ్వరుడు గనక భోగాసక్తమైన ప్రపంచమంతా ఒకవైపు ఉంటే యోగస్వరూపుడు ఈయనొక్కడు మరొక వైపు కనబడుతున్నాడు కనుక వామదేవ అన్నారు. అలాగే వామదేవ అన్నప్పుడు సౌందర్యవంతుడు, వామాక్షి అని అమ్మవారికి పేరు, అందమైన కళ్ళు కలది అని అర్థం. కనుక అందమైన వాడు వామదేవుడు అంటే. ఇంకొక అర్థం అసలైనది, వామదేవ శక్తి సృష్టికారకమైన ఈశ్వర శక్తి వామ అంటే. అందుకే వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమో, మనోన్మనాయ నమ. అక్కడ వామ నుంచి మనోన్మని వరకు మొత్తం దశ శక్తులు చెప్పబడుతుంటాయి. అందులో ప్రధానంగా 9 ఉంటాయి. చిదంబర క్షేత్రంలో ఇవి కలశాల రూపంలో ఉంటాయటది. ఇవి సృష్టిని నడిపే శక్తులు. ఇవి మొట్టమొదటి వామశక్తి. వామశక్తి అంటే వమనత్వాత్ వామహ అన్నారు. వమనము, వమనం అంటే వెలిగ్రక్కుట అని అర్థం. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు. ఈ సమస్త జగత్తుని ఎక్కడి నుంచి సృష్టిస్తున్నాడు ఆయన? ఒక కుమ్మరివాడు కుండలు చేసినట్టే ఎక్కడి నుంచో మట్టి తేవాలి, తయారు చేయాలి. అందుకు అక్కడ వాడు నిమిత్త కారణమైంది, మట్టి ఉపాదాన కారణమైంది. కానీ సృష్టికి పరమాత్మ నిమిత్త కారణమా ఉపాదాన కారణమా? మట్టి వంటి ఉపాదాన కారణమా లేదా కుమ్మరి వంటి నిమిత్త కారణమంటే రెండు ఆయనే అన్నాడు ఇక్కడ. సృష్టానికి వెలిగా ఎక్కడా లేదు, నిమిత్త ఉపాదాన కారణములు రెండు ఆయనే. అందుకు తన లోపల నుంచే సృష్టిని వెలిగ్రెక్కాడు, మళ్ళీ తన లోపలికే లాగేశాడు. కెరటాల్ని సముద్రం ఎక్కడి నుంచో తెచ్చి సృష్టించదు, తన నుంచే వెలికి తీస్తుంది, మళ్ళీ తనలోకే లాక్కుంటుంది. అదేవిధంగా సమస్త ప్రపంచాన్ని తన యందు వ్యక్తపరిచి తిరిగి తన యందు లాక్కునేవాడు గనక వామదేవుడు అన్నారు ఆయన్ని. వమనము చేయువాడు వామదేవుడు, వెలిగ్రక్కువాడు. అందుకే వామదేవ మధిదైవత మీడే. తర్వాత యకారం చివరిది, యదునాథ పద్మ భవవాసవాదయో యదుదార భావ గుణనాయికా శివం యమశాసనోగ్రతరమాశ్రయంత్యహో యమనాథనాథమహమాశ్రయామితం. ఇందులో మళ్ళీ యకారం 4 పాదంలో వచ్చింది. యదునాథ పద్మభవ వాసవాదయ. యదునాథుడు అంటే ఎవరు? కృష్ణుడు, నారాయణుడు. పద్మభవ బ్రహ్మదేవుడు. వాసవాదయ ఇంద్రాదులు, విష్ణు బ్రహ్మ ఇంద్రాదులు. ముందు పెద్దవాళ్ళని చెప్పి మిగిలిన వాళ్ళని ఆదుల్లో పెట్టారు. ఈ ఆదులు వీళ్ళందరూ కూడా ఎటువంటి వారంటే యదుదార భావ గుణనాయకాహ. వాళ్ళందరూ కూడా ఉదార భావ గుణములు కలిగిన వారు. ఉదారం అంటే అనంతమై విస్తారమైన దివ్య గుణములు కలిగిన మహాత్ములు వారందరూ, నారాయణుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు. ఎటువంటి వారండి? వారిని తలంచుకుంటేనే ధన్యులమైపోతాం. అటువంటి దివ్య గుణములు కలిగిన మహాత్ములు వారందరూ కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నాడో ఆ శివుడు నాకు దైవము అన్నారు. ఇక్కడ వారందరూ ఆశ్రయిస్తున్నారు ఆయన్ని. ఆయన ఎటువంటి వాడంటే ఈ దేవతలందరూ ఆయన ఆశ్రయించినప్పుడు వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు. ఎవడైనా తేడా చేస్తే కొడతాడు. తేడాలు వస్తే కొట్టేవాడు యముడు అంటారు. యముడు అంటేనే కంట్రోలింగ్, దండించేవాడు యముడు. ఆ యముడినే దండించాడు ఈయన. అంటే యమశాసనుగ్రతరమశ్రయంత్యహో. ఆ యమశాసనుగ్రతరుడు, ఆ యముడినే శాసించిన ఉగ్రుడు ఆయన. అటువంటి ఆయన్ని మేము ఆశ్రయిస్తున్నాం. ఇటు ఇటు దేవతలు, అటు యముడు మొదలైన దిక్పాలకులు ఎవరిని ఆశ్రయిస్తున్నారో అటువంటి అనాథునైన నాథుని నేను ఆశ్రయిస్తున్నాను. అనాథుడైన నాథుడు. తనకెవడు ఈశ్వరుడు లేడు, ఆయన మనకు ఈశ్వరుడు. యం అనాథనాథమహం ఆశ్రయామితం. అని ఇక్కడ చూపించి యమనాథనాథం అని చెప్పడంతో ఈయన మించి పరదైవం లేదు అనే మాట చివరి శ్లోకంలో చూపించారు. ఇంతవరకు మొదట ప్రణవస్వరూప ఆవిష్కరణ, తర్వాత పంచాక్షర శ్లోకము, ఇప్పుడు పంచాక్షరి అర్థం చెప్తున్నాడు ఒక్క శ్లోకంలో. చివరికి మొత్తం 7 శ్లోకాలు అవుతాయి. 7 శ్లోకాలు ఒక గుచ్చం. నమసృష్టి స్థితిలయాన్ కుర్వతే జగతాం సదా శివైక్యంగతాయాస్తు పరమానంద రూపిణి. ఇదండి, అందుకే నమః అని ప్రారంభించారు. శివైక్యం అని చెప్పడంలో శివశబ్దం చెప్పి యకారం కూడా ధ్వనింపజేశాడు. పంచాక్షరి అంతటి శ్లోకంలో పెట్టి పంచాక్షర అర్థం రాశారు. ఇందులో ఏమిటో చూద్దాం. పంచాక్షర అర్థం ఏంటంటే, శివుడు అంటే సర్వజగత్తుని తనలో ఉంచినవాడు, సర్వజగత్తు ఎందు తానున్నవాడు. జగత్ అంటే సృష్టి స్థితి లయాత్మకమే కదా, కనుక సృష్టి స్థితి లయలు ఎవడు చేస్తున్నాడో వాడు శివుడు. అందుకే భగవంతుడు అంటే ఏమిటయ్యా అని అడిగితే బ్రహ్మసూత్రకర్త ఒకే మాటలో నిర్వచనం ఇచ్చేశాడు, జన్మాద్యస్య యతః అన్నాడు. ఇక్కడ జన్మాదులన్నీ ఎవరి ఎందు కలుగుతున్నాయో, ఎవరి వలన కలుగుతున్నాయో వాడు. జన్మాదులు అంటే సృష్టి స్థితి లయ ఆదులు, జన్మ అంటే సృష్టి, ఆదులు అంటే స్థితిలయలు. కనుక సృష్టి స్థితిలయలన్నీ ఎవరి ఎందు కలుగుతున్నాయో అతడే పరమాత్మ. ఇంతకు మించి మన నిర్వచనం లేదు కదా. అందుకే సృష్టి స్థితిలయాన్ కుర్వతే జగతాం సదా, ఈ సర్వజగత్తులో సృష్టి స్థితిలయలు చేసేవాడే పరమాత్మ. చేసేటప్పుడు దేవునితో చూస్తున్నాడు, శివయా ఐక్యంగత. శివయ, శివయ అంటే అమ్మవారితో, శక్తితో, శక్తితో కలిసి పనులన్నీ ఎవడు చేస్తున్నాడో అతడు పరమానంద రూపిణి. సృష్టిస్థితిలో చేస్తూ ఉన్నప్పటికీ వీటికి అతీతంగా ఉన్న ఆనంద స్వరూపుడు. కానీ ఒక్క దాంట్లో ఈశ్వరతత్వం ఎంత ఉందో చూడండి. సృష్టిస్థితిలో చేసేవాడు అతడే, దీనికి అతీతమైన పరమానంద తత్వము అతడే. ఎప్పుడూ కూడా తనదైన శక్తితో ఉంటాడు. ఆ శక్తి ఆయనకు అభిన్నము కనుకనే ఆమె పేరు కూడా శివ. శివ ఈయనైతే, శివ ఆవిడైంది. అందుకే శివయక్యంగతాయాస్తు, ఎప్పుడూ ఆ అమ్మతో కలిసి ఉంటాడు, పార్వతితో ఐక్యం పొందినవాడు. దీని అర్థం ఏంటంటే పంచాక్షరిలోనే అమ్మవారి విద్య కూడా ఉంది. నమశివాయలోనే అది శివుని ఎంత తెలియజేస్తున్నదో శక్తిని అంతా తెలియజేస్తుంది, ఉభయుల్ని తెలియజేస్తుంది. కనుక ఏ ఉభయులు సృష్టి సిరై కారకులై పరమానంద రూపులై ఉన్నారో అటువంటి ఐక్యస్వరూపులైన శివశక్తులకు నమస్కారము. ఇదండి పంచాక్షరి యొక్క అర్థం. పంచాక్షర అర్థాన్ని ఒక్క శ్లోకంలో చూపించారు ఇక్కడ. కనుక పంచాక్షరి పరమార్థము, పంచాక్షరి ప్రభావము, ఈ రెండూ చూపిస్తూ పంచాక్షర దైవమైన ఆ పరమాత్మని, ఆయనే పంచాక్షరికి అధిదేవుడు. అందుకే వారణాసభిద పట్టణనాథం వామదేవ మధిదైవత మీడే అంటే పంచాక్షరి మంత్రానికి అధిదేవత అనే భావం కూడా అందులో నిక్షిప్తం చేశారు. అటువంటి పరమాత్మకి ఇప్పుడు నమస్కారం చేసుకుని మళ్ళీ మరికొన్ని రమ్యమైన లీలామయ భావాల్లోకి వెళ్తూ ఉన్నాం. శంభో పశ్య నమాం భయం భవతి తే దగ్ధో దృశా మన్మథ కంఠే దే భుజబంధనం నమమభోస్తత్రాస్తి హలాహల గండే గండతలార్పణం నభుజగ కర్ణేన చాలింగనం దేహే తత్ర విభూతిరిత్యపహసా దుక్తోంబయ వ్యాచివ. ఇది పరిహాసపూర్వకమైన ఒక శ్లోకం. ఇది ప్రణయం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు పొగుడుతూ కూర్చుంటే అందులో రమ్యత ఉండదండి. అందులో కూడా దెప్పిపడుపు ఉండాలి, ఎత్తిపడుపు ఉండాలి, పరిహాసం ఉండాలి, అవహేళన ఉండాలి. ఈ అవహేళన, పరిహాసము ఇవన్నీ కూడా నిందించడం కాదు, అది ప్రేమే. అందుకని ఎప్పుడు పొగుడుతూ కూర్చుంటే అది విసుగొస్తుంది. అందుకే ప్రణయంలో ఎన్ని రకాల వెరైటీలు ఉండాలో అన్ని వెరైటీలు పార్వతీ పరస్సుల దగ్గర ఉన్నాయట. ఆ పార్వతీదేవి ఒకసారి శివుడితో మాట్లాడుతుంది, ఆయన ప్రేమగా చూస్తున్నట్ట. చూస్తుంటే శంభో పశ్యన మాం, నన్ను చూడగలాగా అన్నదిట. ఎందుకంటే నీ చూపు పడితే తగలబడిపోతారని చరిత్ర. అంటే మన్మధుడు తగలబడ్డాడు, అలా గట్టిగా చూస్తే నాకేమవుతుందో, అందుకు చూడకన్నదిట. అందుకే మన్మధుడిని తగలబెట్టే చూపు నీకుంది కనుక నన్ను చూడకు అన్నది. పోనీ చూడంలే, కొంచెం ఆ చెయ్యి నాకు మెడలో వేసి ఆలింగనం చేసుకో అని అంటావా, అబ్బో ఆ కంఠం దగ్గర నేను చెయ్యి వెయ్యను, ఎందుకంటే అక్కడ విషం ఉంది అని. తత్ర అస్థి హలాహల, ప్రపంచాన్ని అట్టుడిగించిన విషం అక్కడ ఉంది కనుక ప్రేమగా వచ్చి చెయ్యి వేద్దామంటే అది ఎక్కడ నాకు వేడి తగులుతుందో అని అది ముట్టుకొని నేను ఇంకా అది పోని నా బుగ్గు దగ్గరికి వచ్చి బుగ్గు తగిలిస్తావా అన్నట్టు ఆయన. అంటే లాభం లేదు. గండే గండ తలార్పణం భుజగహ కర్ణేచనాలింగనం, అక్కడ వద్దామంటే నీ చెవుల దగ్గర కుండలం పాము ఉంది, అది బుగ్గ దగ్గరికి ఇలా వచ్చింది, బుగ్గ తగిలిస్తే భుష్టి నా వైపు వస్తే కష్టం, అందుకు వద్దొద్దు, అది వద్దు. దేహే తత్ర విభూతిరత్యపహస, పోనీ శరీరానికి తగిలించి దగ్గరకు వచ్చి కూర్చో అంటే ఆ విభూతి నాకు అంటుకుంటుంది ఏమో వద్దులే అన్నది. ఇక్కడ మొత్తానికి వద్దు బాబు, నీతో సరసం కూడా కష్టమే అన్నదిట. ఇలాంటి భావం అన్నమయ్య అంటాడు, చాలు చాలును భోగ సమయమున మైమరపు పాలు పడునుట ఏటి బ్రతుకు రావోరి అని. ఈ పరమాత్మతో సరసం కూడా విరసంగానూ ఉందని విష్ణు విషయంలో లక్ష్మీదేవి అనుకుంది నేను సరసంగా చూపించాడు. చూసారు ఇది చెప్తే నవ్వొచ్చిందా లేదా? అది ఇంత పంచాక్షరి చెప్తే సీరియస్. అదొక రసం, ఇదొక రసం. ఏ రసమైనా శివరసమే, శివునితో సమరసమే. అందుకు ఇలా కూడా మనకు చూపిస్తున్నారు. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఈ విధంగా అమ్మవారి మాటల చేత పరిహసింపబడిన శివుడు మమ్మల్ని రక్షించుగాక, ఇది చూపించారు ఇక్కడ ఈ భావం. ఇది అపహసాత్ ఉక్తో అంబయ అవ్యాత్ శివ. అంబయ అమ్మ చేత ఈ విధంగా పరిహసింపబడిన శివుడు మనల్ని కాపాడుగాక అని అద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు మరొక అద్భుతమైన భావం చూపిస్తున్నారు. శివుడు ఎంత గొప్పవాడంటే ఈయన్నే ఆశ్రయించు అనే దాని పేరే చెప్తోంది అయ్యా అని చెప్పాడు. పేరు బట్టి తెలిసిపోతుంది ఆయన అంత గొప్పవాడు. అంతే కదా, ఊరికనే వ్యవహారం కోసం పెట్టుకునే పేర్లు కావు కదా, స్వభావం బట్టి అన్న పేర్లు అవన్నీ కూడా. కానీ స్వభావం బట్టి అన్న పేర్లు ఆయనకి. ఊరికనే గొప్పవాడు గొప్పవాడు అనే పేరుంటే నాకేం లాభం? ఈయన వల్ల చాలా లాభాలు ఉన్నాయి నేను పేర్లే చెప్తున్నది. ఎందుకంటే ఈయనకి పేరు ప్రసిద్ధి రెండు ఉంటాయండి, నేమ్ అండ్ ఫేమ్ అని అంటారు ఇక్కడ. నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ ఒకటి, పేరు ఒకటి. ఈయన చరిత్రలో పాపులారిటీ ఉంటుంది, పేరులోనూ గొప్పతనం ఉండాలి. ఈయనకి రెండు దేనివల్ల ఏదో వచ్చాయో తెలియదు. పాపులారిటీ వల్ల పేరు వచ్చిందో, పేరు వల్ల పాపులారిటీ వచ్చిందో. కొందరికి పాపులారిటీ పెరగడం మంచి పేరు వచ్చింది అన్నారు. అంటే పేరు అప్పుడు పెట్టారా? ముందే పెట్టారు. వీడి కీర్తి పెరగడంతో పేరు కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఈయన గల ఫేమ్ అండ్ నేమ్ ఆ రెండు చూపిస్తున్నాడు ఇక్కడ. ఫేమ్ ఏంటో తెలుసా? శివుడికి ఏంటి ప్రసిద్ధి? ఫేమ్ ఎన్నున్నా ఒక్కటే చాలు. కృపాని దీక్షాతి రతి ప్రసిద్ధ, అతి ప్రసిద్ధ. గొప్ప పాపులారిటీ ఏమిటయ్యా అంటే ఈయన కృపానిధి, దయకు నిధి, తరగని సంపద దైకితడు అనేది ప్రసిద్ధ పాపులారిటీ. ఇది ఫేమ్. ఇక నేమో శంభోస్తదా శంకర నామధేయం. పేర్లు చూడండి, మూడు పేర్లు, త్రిశూలం లాంటి పేర్లు. ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా మూడు పేర్లే గొప్పవి అని రుద్రం మనకి ఇచ్చింది. నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ. మూడు పేర్లు వచ్చేయ, శంభు, శంకర, శివ. ఈ మూడు పేర్లు, ఈ పేర్లు చూడండి, వీటి అర్థం చూడండి. శంభు అన్ని సుఖాలకి అన్ని శుభాలకి నేనే మూలమును అని శంభు చెప్తున్నది. మూలం మాత్రమే కాదు, ఆ సుఖాలని శుభాలని అందరికి ఇచ్చేవాడి నేను. అందుకే శంకర, శుభములు సుఖములు కలిగించువాడు. మొదటిది సుఖాల శుభాల మూల స్వరూపుడు, రెండవది సుఖాలని శుభాల్ని కలిగించేవాడు, మూడవది ఈయనే శుభస్వరూపుడు శివ. నిజమేనండి, ఈయన చాలా శుభం. ఈయన ఇలా అట్టే పెడదాం, మరో శుభం కూడా చూద్దామండి. చూద్దామంటే ఈయన్ని మించి మరొక శుభం లేదు. అటు ఎల్లక్కర్లే, శివతరాయ చ, ఈయన్ని మించి మరొకటి లేదు కనుక శివతరహ అని మాట చూపించారు. తేల్చేశారు, ఈయనే శివుడు, పరమశివుడు. పరమ అంటే అల్టిమేట్. ఈయన్ని మించి మరొక వైపు ఎల్లక్కర్లే, శివం కోసం అన్ని ఇక్కడే ఈయన దగ్గర దొరుకుతాయి. అందుకే మూడు పేర్లు చాలవు. శంభోస్తదా శంకర నామధేయం, ప్రసిద్ధేమో కృపానిధి, నామధేయమో శంభు శంకర. ఇది ఇక సాధారణంగా శివుడు అంటే దేవదేవుడు, మహాదేవుడు, ఈ పేర్లు ఎలాగూ తెలుస్తున్నాయి. మహాదేవ, దేవదేవ, ఆదిదేవ, ఈ శబ్దములు ఈయన దగ్గర సిద్ధముగా ఉన్నాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? ఈయన దేవతలందరికీ శ్రేష్ఠుడని చెప్తున్నది. కనుక పెద్ద శాస్త్రాలు వెతికి వెతికి శివుడు పరమము అని చెప్పనక్కర్లే. లోకంలో ప్రసిద్ధిగా దొరికేటటువంటి ఒక లేమ్యాన్కి తెలిసేటువంటి శివనామాల అర్థం తీసుకున్నా, వివాచ్య సాధారణ మాదిదేవ సనాతనోయం నిఖిలై ప్రసివ్య. మొత్తానికి సనాతనుడైన ఈయన ఎంత గొప్పవాడో తెలిసింది కదా, కనుక అందరూ సేవించదగిన దైవం ఇతడే అని ప్రతిపాదన శివ పారమ్యాన్ని ఎంత తేలిగ్గా ఎంత అందంగా చేశారో చూడండి ఇక్కడ. ఇప్పుడు శివుని యొక్క మరొక రూపాన్ని వాళ్ళు వస్తూనే ఆదిమయోగి రూపం చూపించాడు. నేను చెప్పాను ఆఖరి రోజు వరకు ఎన్ని రూపాలు వస్తాయో అని, పోనీ చెప్పకపోయినా గుర్తుపెట్టుకోండి చాలు. ఇవాళ ఎందరు వస్తారో చూద్దాం. ఘనాంబుద నిభాకృతిం ఘటిత మిందు పుష్పోల్లస లతాగ్రథిత మౌలికం లలిత నేత్ర రక్తోత్పలం సచాపశర భీషణం సమణి మంత్ర సిద్ధిక్రియం ధనంజయ జయం భజే ధృత కిరాత వేషం శివం. ఇవాళ వచ్చిన వాడు కిరాతుడు, ఆది కిరాతమూర్తి ఎంత అందంగా ఉన్నాడో చూపిస్తున్నారు. ఈయన వస్తే గొప్ప ధైర్యం ఉంటుందండి. అడవిలోకి వెళ్తున్నా, ఎన్నో జంతువులు మీద పడుతున్నాయి, ఒక బోయవాడు కనబడ్డాడు అనుకోండి, ఎంత ధైర్యం ఉంటుందో ఆలోచించుకోండి. అలాగే సంసారమనే అరణ్యంలో ఎన్ని జంతువులు కబళించబోతూ ఉంటే ఆది కిరాతుడిని పక్కన పెట్టుకుంటే అడవిలో హాయిగా వెళ్ళిపోగలం. పూర్వకాలంలో శ్రీశైలం వెళ్ళాలి అంటే ఇంత తేలిక కాదు. అక్కడ చెంచులు సాయం తీసుకువెళ్ళేవారట మహాత్ములు. చెంచులు అంటే ఎవరు? బోయలు. వాళ్ళు అడవిలో ఎక్కడే ఉందో వాళ్ళకి తెలుసు. మనకేం తెలియకపోయినా వాళ్ళు పట్టుకుంటే చాలు, మన ధైర్యం గెలిపోవచ్చు. వాళ్ళు తెలిసిన వాడిని పట్టుకుంటే మన క్షేమం. కనుకనే శ్రీశైలంకి వెళ్ళడానికి ఒక చెంచును నువ్వు తోడు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళగలిగేవే. ఈ బ్రతుకునేటువంటి ఈ కొండల అరణ్యంలో ఇంకా ఏ రూట్లు చక్కగా వేయలేదు ఎవడు, బాధపడాల్సిందే. ఎవడికైనా అన్నమయ్య చెప్పినట్లుగా ఉండనీయక జీవనోపాయమున మమ్ము కొండలను గొబలతతి గొను త్రిప్పు ఫలము అన్నాడు. ఇక్కడ ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా మనం బతుకు కొండల్లో తిరుగుతున్నాం. బతుకు కొండలు కీకారణ్యాలు, భయంకరమైన అరణ్యాలు. ఇందులో ఎలా వెళ్లాలో మనకు తోవ తెలియదు. వెళ్లాల్సింది మాత్రం శివుడి దగ్గరికి. ఎలా వెళ్లాలో తెలియకపోతే ఆయనే చెంచై మనకు తోడై ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. అందుకే గమ్యము ఆయనే, గమనము ఆయనే, చేరాల్సింది ఆయన దగ్గరికే, తోడు తీసుకోవాల్సింది ఆయన్నే. ఆ భావన మనం చూస్తే ఆదికిరాత స్వామి మన బతుకు తోడు. ఆ తోడైన దైవాన్ని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. వర్ణించి చూపిస్తున్నారా, దర్శించి వర్ణిస్తున్నారు.